శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 చిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు తమ జీవితకాలంలో అత్యద్భుతముగా దర్శించినటువంటి మన భారతదేశ విశేషాలని మన యందు అనుగ్రహంతో ఒక గ్రంథరూపంగా అనుగ్రహించారు. దాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి వరకు 61 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 62 భాగాన్ని యథావకాశం ఆలకించండి. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. స్వామివారు మైసూరు ప్రాంతంలోకి ప్రవేశించి అక్కడున్న మేల్కోటలోని విశేషాలని మనకి తెలియజేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఢిల్లీ పాదుషా వారి దగ్గర నుండి ఉత్సవమూర్తిని వెంచేపు చేసుకున్నట్లు, వారికే సెల్వపిళ్ళ, సంపత్ కుమారు అని తిరునామాలు ఉన్నట్టుగాను, ఆ తరువాత అక్కడ ఒక 8 రకాల తీర్థాలు ఉన్నాయని, దానిలో స్వామివారు ఒక 2 మాత్రమే దర్శించినట్టుగాను, అక్కడున్నటువంటి అమ్మవారి పేరు ఎదిగిరినాచ్చియార్ అని అంటూ తెలియజేశారు. ఆ తరువాత వారి గ్రంథంలో తెలియజేస్తున్న విధానాన్ని గమనించండి. మేము ఆలయంలోకి ప్రవేశించేసరికి ఏమిటో చీకటి చీకటిగా ఉంది. కళ్ళు కొంచెం అలవాటు పడే లోపల మమ్మల్ని తీసుకుని వెళ్తున్న వారు ముందుకి అడుగులు వేసేశారు. రద్దీ బొత్తిగా లేదు. ఆ పూట మాతో పాటు పెరుమాళ్ళని సేవించుకున్న భక్తుల సంఖ్య చూస్తే 15 లేదా 20 మంది కంటే ఎక్కువ ఉండరు. పెరుమాళ్ళని ప్రకాశింపజేసిన వారు రామానుజుల వారు కనుక తొలి మర్యాద వారికి దక్కాలట. అందుచేత వారి సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేయించి అప్పుడు ధ్వజస్తంభం దాటించి గర్భగృహం దగ్గరికి తీసుకుని వెళ్ళారు స్వాములు. అలాగనే ప్రధాన అర్చకులు కూడా మా వెంట ఉన్నారు. వారి కుమారులు కూడా అక్కడే ఉన్నారు. కుశల ప్రశ్నపూర్వకంగా పలకరించారు. తిరుపతి, కాంచీపురం, శ్రీరంగం పెరుమాళ్ళని తొలిసారిగా సేవించడం పూర్వాశ్రమంలోనే దాసుడికి జరిగింది. చిన్న వయస్సులో జరిగిన సేవలవి, 10 మందితో కుటుంబ పెద్దలతో కలిసి చేసుకున్న దర్శనాలు, గర్భగృహంలో ఉన్న పెరుమాళ్ళని సేవించుకోవడంలో ఉన్న విశేషానికి, ఆలయ ప్రాంగణంలో శిల్పాదులను కలిసి చూస్తూ వెళ్ళడానికి తేడా గమనించలేని రోజులవి. పెద్దల వెనక వెళ్ళడము, పెద్దలని తీసుకుని వెళ్ళడమో ప్రయోజనంగా ఆనాడు వెళ్ళాం తప్ప పెరుమాళ్ళని సేవించాలని ఆర్తి, అభినివేశం ఉండేవి కాదు. అనుభవం అంటే తెలిసేది కాదు. ఓహో పెరుమాళ్ళు అనిపించేది అంతే. పెరుమాళ్ళ దివ్యమంగళ విగ్రహంలో ఆ సేవలో మైమరుపు కన్నా ఆ అర్చామూర్తి మీద పాకుతున్న పురుగులు, బొద్దింకలు, వాటి వెనుక అర్చకులు చేస్తున్న ప్రక్రియలు, వెనకటి కంటి చూపు పరిగెడితే వెలువడే వాసనలని నేను ఓర్చగలనా అని ముక్కు సణుగుతూ ఉంటే అక్కర్లేని శబ్దాలని ఆసక్తిగా చెవి ఒగ్గి వినడము, చూడడము, అబ్బో ఉక్కపోతగా ఉంది ఇక్కడ అని చర్మం గునుస్తూ ఉంటే, ఎండిపోతున్నాను బాబోయ్ అని నాలిక గోల పెడుతుంటే చేసుకున్నటువంటి దర్శనాలు అవి. అవంతా యాంత్రికంగా జరిగాయి ఆ రోజుల్లో. కానీ క్రమంగా మనస్సు పరిణతి చెందుతూ వచ్చి తర్వాత ఆ 3 దివ్య దేశాలలో 8 సేవలు చేసుకున్నా తొలి దర్శనపు అనుభవం వెంటాడుతూనే ఉంది. నూతన అనుభవపు ఆనందామృత కుంభంలో ఒక చుక్క అయినా తన ఉనికిని కలుపుతూనే ఉంది. అంచేత శ్రీరంగం, తిరుపతి, కాంచీపురం పెరుమాళ్ళు లభింపజేసిన దర్శన సౌభాగ్యం ఒక రకం, కానీ ఇక్కడ సౌభాగ్యం వేరు. ఇంతవరకు వీరిని నేను సేవించలేదు. కనీసం ఫోటో కూడా సరిగ్గా చూడలేదు, ఊహకే రాలేదు. తిరునారాయణ పెరుమాళ్ళు ఫలాన్లా ఉంటారని నేను ఊహించలేదు కూడా. బాగా వయసు వచ్చిన తర్వాత ఒక జీయరుగా ఒక భగవద్విషయ కాలక్షేప అనుభవాన్ని ఆచార్యుల కటాక్షంతో పొందినవాడిగా వారి అనుగ్రహంతోనే ఆ అనుభవాన్ని మరీ 10 మందితో పంచుకుంటున్నవాడిగా ఈ రోజున నేను తొలిసారిగా సేవించబోతున్నానని పెరుమాళ్ళని నాలో ఏదో తెలియని ఉత్సుకత ప్రవేశిస్తోంది. చిన్నగా లోపల ఏదో వణుకు బయలుదేరింది. ఉద్వేగం కూడా పెరిగింది. ఏదో అయిపోతుంది అన్న గాబరా. అంతలో చటుక్కున అర్చకులు తెర తొలగించారు. ఎదురుగా కనిపించిన మూర్తి తేజస్సుకి కళ్ళు మసకలు కమ్మేశాయి. మరుక్షణంలోనే ఒక అద్భుతమైన రూపం దర్శనమిచ్చింది. నేను ఏనాడూ ఊహించనంత సుందరంగా చిరునవ్వు నవ్వుతున్న ఆ దివ్యమంగళమూర్తి నన్ను బలంగా లాగేసినట్లు అనిపించింది. మీదపడి కౌగిలించుకోవాలన్నట్లుగా తోచింది. ఆ వణుకు గాబరా క్రమంగా ఇప్పుడు నాకు పోయాయి. ఎంత అందంగా ఉన్నారు అని ఆశ్చర్యం వేస్తోంది పెరుమాళ్ళని చూస్తుంటే. అందం అనేది బాల్యంలో ఒక రకంగా ఉంటుంది, యవ్వనంలో ఇంకో రకంలా ఉంటుంది, మధ్య వయసులో ఒకలా ఉంటుంది కదా. ఇవన్నీ నిత్య జీవితంలో నేను చూస్తున్నవే, అబ్బా ఎంత బాగున్నదో అనుకుంటున్నవే. కానీ ఇక్కడ మూర్తిది బాల్యము కాదు, యవ్వనము కాదు, ఆ మధ్య వయస్సు. బాల్యం గడిచిపోయి యవ్వన ప్రాదుర్భవానికి నాంది పలుకుతున్న వయస్సు ఇది. అంటే 14-15 ఏళ్ల వయస్సులో ఉన్న అందమైన పిల్లవాని రూపం. ఈ రూపంలోని అర్చామూర్తిని నేనెక్కడా ఇంతవరకు సేవించలేదు. చాలా చోట్ల అర్చామూర్తి తిరుముఖ మండలం మధ్య వయస్సులో పరిణతి చెందిన ముఖ కవళికలతో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. చాలా అమాయకత్వంతో చిరునవ్వు నవ్వుతున్న ముఖం ఏనాడూ దర్శనమివ్వలేదు ఎక్కడా కూడా నాకు. ఇక నా జన్మ ధన్యమైపోయింది అని అనిపించింది. అర్చకులు పాపం ఏవేవో వివరాలు చెప్తున్నారు, కానీ వినలేదు. నేను వినాలని కూడా అనిపించలేదు. అయినా ప్రకృతి మండలంలో ఉన్నాం కదా. ఆ మత్యంతోసేపు నిలవలేదు, దిగిపోయింది. ఉత్సవాల సన్నిధికి తీసుకుని వెళ్ళారు అర్చకులు. ఇక్కడ అదో విశేషం. ధ్రువులు వేరు సన్నిధి, ఉత్సవులు వేరు సన్నిధి. అక్కడ ఆరాధనలు అయినాక ఇక్కడ అవుతాయి. సేవించి బయటకి వచ్చాం. మన ఉడయవర్ల రామానుజుల వారి సన్నిధిని సేవించాం. అక్కడి భాగవతోత్తములు 4-5 చేరి చిన్నగా అక్కడ విశేషాలు చెప్పడం ప్రారంభించారు. చిన్నజీయర్ స్వామివారు ఏర్పాటు చేస్తున్న తదియారాధన విశేషాలు చూశాం, విన్నాం. వారిని మహానుభావులు అని అనుకున్నాం. తరువాత వేద పుష్కరణీకి బయలుదేరాం. దీనికి కొంత దూరం నడవాలి. పుష్కరణిలో నీరు చాలా తక్కువగా ఉంది. ఒడ్డున చిన్న గుహల ఒకటి కనిపిస్తూ ఉంది. అక్కడ దత్తాత్రేయుల వారి పాదాలున్నాయి. అందులోనే పరిధానశిల అని చిన్న జాగా ఉంది. త్రిదండం కాషాయాలు అక్కడ పెట్టి ఎవరైనా సన్యాసం స్వీకరించవచ్చునట. ఇప్పటికే స్వీకరించిన వారు తమ త్రిదండాన్ని ఒకసారి అక్కడ ఉంచి మళ్ళీ తిరిగి స్వీకరిస్తూ ఉంటారట. మరి నేను కూడా అలాగనే చేశా. వైరముడి వగైరా స్థల విశేషాలన్నీ చెప్పుకుంటూ తిరిగి వచ్చేసరికి చీకటి పడిపోయింది. మనవాళ భాముల సన్నిధి సేవించాం. ఆళ్వార్ల సన్నిధి మూసేసి ఉంచారు. కళ్యాణి పుష్కరిణిలో తీర్థం ప్రోక్షణ చేసుకుని ఇక బయలుదేరదాం అనుకుంటుంటే నరసింహస్వామి సన్నిధి ఉన్నది, వెళ్ళండి అని సలహా ఇచ్చారు అక్కడి స్వాములు. క్వాలిన్లో రోడ్డు మీద కొంత దూరం ప్రయాణిస్తే మెట్లు తక్కువ అవుతాయి అంటే అలాగే వెళ్ళాం. సుమారు 150 మెట్లు ఎక్కి సన్నిధికి వెళ్ళాం. మెట్లెక్కడం కష్టమనిపించింది. పాతకాలపు ఆలయమే, ఇరుకు ఇరుకుగా ఉంది. నరసింహస్వామి సన్నిధి తప్పితే ఇంకేమీ కనిపించలేదు. తీర్థం తీసుకోవచ్చో లేదో అర్థం కాలేదు. సందేహంగా చూసేసరికి అక్కడి వారే వివరం చెప్పారు. అందరూ ఇక్కడ తీర్థం తప్పక స్వీకరిస్తారట. కారణం భగవద్ రామానుజుల వారి శ్రీపాదాలు వేయించేసి ఉన్నాయట. ఆరాధనలు అన్నీ జరుగుతాయట. ఈ వివరాలు చెప్తూ ఆ పక్కనే కొండ అంచున ఉన్న చిన్న మందిరం లాంటి స్థలం చూపించారు. అక్కడ శిల మీద రెండు పెద్ద పెద్ద శ్రీపాదాలు దర్శనమిచ్చాయి. అవిగో అవే మన శ్రీరామానుజుల వారి దివ్యపాదములు. ఆ శ్రీపాదాలని ఒక్కసారి దర్శించాను. వారు రామానుజుల వారు కూడా ఇక్కడ నిలబడే మెర్లసాల గ్రామాన్ని చూపులతో అనుగ్రహించారట. ఇంకా అక్కడ ఒక బిలమార్గం ఉందట, కానీ చీకటి పడిపోయిందని మూసివేశారు. ఆ వేళకి దర్శనం లేదు అన్నారు. ఇంకో విచిత్రం, అర్చకులు తెన్నాచారి సంప్రదాయం వారు, ఆగమం పాంచరాత్రం, అయినా పెరుమాళ్ళు తిరుమణి వడగల సంప్రదాయంలో కనిపించింది. అదేమిటి అని ఆశ్చర్యపోయాం. కొంతకాలం పరకాల మఠం వారి అధీనంలో ఈ సన్నిధి ఉందట. అప్పటి తిరుమణే ఇలా కంటిన్యూ అవుతోందని అక్కడి వారు చెప్పారు. వారు సమృద్ధిగా ఇచ్చిన ప్రసాదాన్ని ముటకట్టుకొని మేల్కోట నుండి బయలుదేరి రాత్రికి బెంగుళూరు చేరుకున్నాం. మర్నాడు ఉదయం తీర్థగోష్ఠికి స్థానికులు చాలామందే వచ్చారు. అందులో మన మెహతా గారి కజిన్ బ్రదర్ ముఖేష్ మెహతా కూడా వచ్చి తమ ఇంటికి తీసుకువెళ్లారు. కాసేపు కూర్చొని మంగళాశాసనం చేసి వచ్చేశాం. ఇస్కాన్ ఇన్ఛార్జీ చిన్న కుర్రవాడు, 30-35 సంవత్సరాలు ఉన్నాయి. పూర్వాశ్రమంలో మెకానికల్ ఇంజనీరట. మమ్మల్ని చాలా ఆదరంగా తీసుకొని వెళ్ళి ఇస్కాన్ అంతా చూపించాడు. ప్రతిరోజు వాళ్ళు 25,000 మంది స్కూల్ పిల్లలకి భోజనం పెడుతున్నారట. ఆ వంటశాల చూపించారు. చాలా ఆధునికమైన కిచెన్ అది. చెయ్యి పెట్టవలసిన అవసరం లేకుండానే వంటంతా తయారైపోతుంది. పళ్ళాల్లో సర్దుకుపోతుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా వ్యాన్లోకి ఎక్కిపోతోంది. బహి ఎంత ఆశ్చర్యం వేసింది. ఒక మినీ థియేటర్ ఉన్నది ఇస్కాన్లో, చాలా బాగుంది. అన్నీ వివరంగా చూసి బయలుదేరాం. బెంగుళూరు నుండి సామాన్లు తీసుకొని శ్రీరంగపట్టణం వెళదామని అభిప్రాయం. అయితే దానికి సుమారు 1-4 కిలోమీటర్ల ముందుగానే బాలాజీ రిసార్ట్స్ అని హైవే పక్కన కనిపించింది. బాగుంది అని అనిపించింది అంతే. లోపలికి దూరిపోయాం. ఆ రోజు అక్కడ బస చేశాం. సామాన్లు పెట్టేసి శ్రీరంగపట్టణానికి బయలుదేరాం. అంతలోనే ఆలోచన మార్చుకొని మెర్లసాల గ్రామం వెడదాము అని రూటు మార్చాం. అదే మిథున సాలగ్రామం అంటావు. ఆ పేరు కూడా దానికి ఉంది. మెర్లా అంటే ఒక గ్రామం, సాలిగ్రామం అని ఇంకో గ్రామం. బహుశా సాలిగ్రామం అనే పేర్లు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి కాబోలు. ఈ సాలిగ్రామాన్ని మిర్ల సాలిగ్రామం అంటున్నారు. ఈ గ్రామం విశేషం ఏమిటంటే, రామానుజుల వారు ఇక్కడికి వేంచేసేసరికి ఇక్కడ వాళ్ళందరూ జైన సంప్రదాయ పరులట. వారిని వైదిక సంప్రదాయం వైపు తిప్పుకోవాలని ఊరికి ఆధారమైన చిన్న కొలను బావిలో తమ శ్రీపాదాలు ఉంచి వేంచేసి కూర్చున్నారట. అటు తర్వాత ఆ బావి నీటిని తాగిన వారందరూ శ్రీపాద తీర్థాన్ని స్వీకరించిన ప్రభావం చేత అవైదిక మతాలన్నీ విడిచిపెట్టేశారు. ఇది జరిగింది. మరి ఇప్పుడు ఆ కొలను చూద్దామని బయలుదేరాం. బృందావన్ గార్డెన్స్ రూట్లో బయలుదేరి కేఆర్ నగర్, అదే కృష్ణన్ రాజు నగర్ వెళ్ళాం. అక్కడి నుండి చున్సున్ కట్ట, సింజన్ కోట మీదుగా మిర్లా, ఆ పక్కన సాలగ్రామం చేరుకున్నాం. ప్రవేశంలోనే యోగ నరసింహస్వామి ఆలయం ఉంది. మూసేసి ఉంది, సేవించుకోలేకపోయాం. రామానుజుల వారి శ్రీపాద తీర్థం ఉన్న స్థలానికి అర్చకులను పిలుచుకొని వెళ్ళాలట. వారింటికి వెళ్ళాం. పాపం ఆయనను చూస్తే జాలిపడాలో దుఃఖపడాలో తెలియలేదు. సంప్రదాయ వేషభాషలు శూన్యం, భక్తి శ్రద్ధలు అనుమానం, వృద్ధులు నిరక్షర కుక్షులు అనిపించింది. కానీ రామానుజుల వారు సేవ చేసుకుంటున్నారు కనుక మరి భాగవతోత్తములుగా సంభావించాం. యోగ నరసింహస్వామి సన్నిధికి కాస్త ఎడంగా ఎదురుగా ఉంటుంది మనం సేవించవలసిన స్థలం. పాడుపడిపోయి ఉంది. నిత్యారాధన ఏదో కొంచెం జరుగుతున్నట్లు మాత్రమే తెలుస్తోంది. ఉడయవర్ల అర్చామూర్తి యువతలగా ఉంది. సన్నిధిలో శ్రీపాదాలు మాత్రమే ఉన్నాయి. అర్చకుల వేషభాషలతో తీర్థం పుచ్చుకోవడానికి భయం వేసిపోయింది. రామానుజుల వారు మమ్మల్ని క్షమింతురుగాక. అంతలో ఆ సన్నిధి ఎదురుగా తాళం వేసి ఉన్న కిన్నర్ అంటే నుయ్యి, ఒక దిగుడు బావి కనిపించింది. అదే శ్రీపాదతీర్థపు నుయ్యి. ఆ కొలను దానిలో నీరు కూడా సంస్కారరహితంగా ఉన్నాయి. కానీ శ్రీపాదతీర్థం గనుక పుచ్చుకున్నాం, అర్చకులని గౌరవించాం, వెనక్కి వచ్చేశాం. తిరుగు ప్రయాణంలో చించున్ కట్టలో రామాలయం ఉందంటే ఆగ్యం. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వనవాసంలో రాములవారు సీతాసమేతంగా వచ్చారట. కావేరి అప్పటికి గుప్త కావేరి అట. అంచేత ఆమె కోరిక తీర్చడానికి రాముడు ఒక శిలని ఛేదించేసరికి రెండు పాయలుగా కావేరి బయటపడి బయలుదేరిందట. ఒకటి సీకాయపొడితో కూడిన జలం, రెండవది తలంటు పోసుకుందుకి వీలైన నూనెతో కూడిన ధార వచ్చాయట. రెండు కలిసి మంచినీరుగా ప్రవహించాయట. వెంటనే సీతమ్మ నూనె రాసుకుని సీకాయపొడితో తలంటుకొని మంచినీళ్లలో స్నానం చేసిందట. ఇంకా అన్నీ అలా ఉన్నాయట. కథ చెప్పిన అర్చకులని చూపించమన్నాం. ఈ మధ్యనే ఎండిపోయాయి అన్నారు. అయ్యో,